పద్మాసువాసి పరమదర్శనం పరమవాసి మహిమ ప్రభావం.
గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయిన వాడెవడు అని కీర్తన 71:19 భక్తుడు గానం చేస్తుంటే, ప్రకటన 13:5 ఈ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధం చేయగలవాడెవడు అంటూ ఘటసర్పానికి నమస్కారం చేస్తున్నారట. వీరెవరో ప్రకటన 13:5 నుండి తెలుసుకుందాం.
ప్రియ శ్రోతలు, యేసుక్రీస్తు వారి శుభనామమున మీకందరికీ శుభం. మన వాక్య పాఠ్య భాగం ప్రకటన గ్రంథం 13:1-5 వరకు సావధానంగా వినండి. 10 కొమ్ములు 7 తలలు కల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి రావటం చూచాను. దాని కొమ్ముల మీద 10 కిరీటాలు, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లున్నాయి. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉన్నది. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘటసర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చింది. దాని తలల్లో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్లున్నది, అయితే ఆ చావు దెబ్బ మానిపోయింది. గనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుతూ ఆశ్చర్యపడుతున్నారు. ఆ మృగమునకు అధికారమిచ్చినందున వారు ఘటసర్పమునకు నమస్కారము చేశారు. మరియు వారు చెప్పుకున్నారు, ఈ మృగముతో సాటి ఎవరు? వానితో యుద్ధము చేయగలవాడెవడు? వారు ఆ మృగమునకు నమస్కారము చేశారు. డంబపు మాటలను, దేవదూషణలను పలికే నోరు దానికి ఇయ్యబడింది. మరియు 42 నెలలు తన కార్యము జరపటానికి అధికారము దానికి ఏర్పాటైంది. ప్రియశ్రోతలు వింటున్నారా? 7వ బూర మోగటంతోటే 7 వ్యక్తులు కనపడతారు. 12:5 5 గురిని చూచాము. 1 స్త్రీ, అనగా ఇశ్రాయేలు జాతి. 2 ఎర్రని ఘటసర్పం, అనగా సైతాను. 3 స్త్రీ కన్న మగ శిశువు, అనగా క్రీస్తు. 4 మిఖాయేలు అనే ప్రధాన దూత. 5 ఇశ్రాయేలు శేషిత ప్రజ, అనగా 144,000 మంది. వీరు ముద్రించబడిన జనసముదాయం. వీరు మహాశ్రమకాలమంతా సురక్షితంగా ఉంటారు. 13:13 మిగతా 2 మనకు కనిపిస్తారు. సముద్రములో నుంచి వచ్చిన వన్యమృగం, ఇతడు రాజకీయ శక్తికి సంకేతం. ఇతడు ఒక వ్యక్తి, మరో వ్యక్తి భూమిలో నుండి వస్తాడు. ఇతడు మతశక్తికి ప్రతీక. ఈ 2 మృగాలు చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఇది వెలుగుకు చీకటికి మధ్య యుద్ధం, దేవునికి సైతానుకు మధ్య సంగ్రామం. మహాశ్రమల కాలం ముగింపు సందర్భంలో ఈ 2 మృగవ్యక్తుల నిర్వాకం చూపబడింది. ఈ 2 క్రూరమైన వన్యమృగాలు. మృగమంటేనే ఘోరం, వన్యమృగం మరీ ఘోరం. క్రూరమై, హానికరమై, భీకరమైన వ్యక్తులిద్దరికీ మృగాలు అని పేరు. మొదటి మృగం అంత్యక్రీస్తు, పునరుద్ధరించబడిన రోమక సామ్రాజ్యాధినేత. ప్రకటన గ్రంథం 16:10 క్రూర మృగము యొక్క సింహాసనం పేర్కొనబడింది. ఆ మృగమే ఈ మృగం. అతని గుప్పిట్లో సామ్రాజ్యమంతా ఉంది. ఇక ఈ 2వ మృగమెవరు? ఇతడు మానవుడు, అబద్ధ ప్రవక్త, మతనాయకుడు. మొదటి మృగాన్ని ఆరాధించడానికి అందరినీ ప్రేరేపించే దుర్బోధకుడు, అబద్ధ ప్రవక్త. ఇతడు అంత్యక్రీస్తే. అంత్యక్రీస్తు జూనియర్ అనొచ్చు. అంతి అంటే 2 అర్థాలున్నాయి. అంతి అంటే వ్యతిరేకం లేదా ప్రత్యామ్నాయం. యోహాను తన 2 పత్రికలలో అంత్యక్రీస్తును పేర్కొన్నాడు. యోహానే అంత్యక్రీస్తును సూటిగా పేర్కొన్న అపొస్తలుడు. అంత్యక్రీస్తులో ఈ 2 లక్షణాలున్నాయి. వీడు నకిలీ క్రీస్తు, క్రీస్తు వ్యతిరేకి కూడా. క్రీస్తును అనుకరించే క్రీస్తు వ్యతిరేకే అంత్యక్రీస్తు. 1 యోహాను 2:18 చిన్నపిల్లలారా, ఇది కడవరి ఘడియ. క్రీస్తు విరోధి వస్తాడని విన్నారు గదా. ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి ఘడియ అని దీనిచేత తెలుసుకుంటున్నాము. చిన్నపిల్లలారా, ఇది కడవరి ఘడియ. ఇప్పటి వరకు ఇది కడవరి ఘడియే. యోహాను కాలం నాటికే అనేక మంది అంత్యక్రీస్తులు బయలుదేరారు. ఇంతకు ఈ అంత్యక్రీస్తులను గుర్తుపట్టడం ఎలాగా? 1 యోహాను 2:22 యేసు క్రీస్తు కాడని చెప్పేవాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. అంత్యక్రీస్తు క్రీస్తు యొక్క దేవత్వాన్ని అంగీకరించడు. అతడు క్రీస్తుకు వ్యతిరేకి, ప్రతికూలుడు. భూమిపై యేసుక్రీస్తుకు ప్రబల శత్రువు అంత్యక్రీస్తు. 1 యోహాను 4:1-3 అంత్యక్రీస్తును గురించిన మరికొన్ని వివరాలు చెప్పబడినవి. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్లి ఉన్నారు. గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చాడని ఏ ఆత్మ ఒప్పుకుంటుందో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టే దేవుని ఆత్మను మీరెరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వస్తుందని మీరు విన్న సంగతి ఇదే. ఇదివరకే అది లోకములో ఉన్నది. దేవుని వాక్యాన్ని, అనగా క్రీస్తు దేవత్వాన్ని కాదనే ఏ బోధ అయినా, ఏ గ్రంథమైనా, ఏ సిద్ధాంతమైనా అది అంత్యక్రీస్తు సంబంధమైనదే. యేసుక్రీస్తు దేవుడు కాడనేవాడు ఒక అంత్యక్రీస్తు అని చెప్పవచ్చు. అనగా అతడు క్రీస్తు వ్యతిరేకి, క్రీస్తు విరోధి. 2 యోహాను 5:7 యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చాడని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. అట్టివాడే వంచకుడు, క్రీస్తు విరోధి అయి ఉన్నాడు. అంత్యక్రీస్తు మోసగాడు, వంచకుడు. క్రీస్తులాగా నటిస్తాడు. జాగ్రత్తగా పరీక్షించి పసికట్టాలి. వారు వీరు భక్తులని వెంటనే నమ్మేయవద్దు. వాక్యమనే గీటురాయి మీద గీచి చూస్తే వారి నాణ్యత ఏపాటిదో ఇట్టే తెలిసిపోతుంది. ఆలివుకొండ ప్రసంగంలో మత్తయి సువార్త 24:24 యేసు ప్రభువు అన్నాడు, అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచడానికి గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను కనపరుస్తారు. 2 మృగం అద్భుతాలు చేయగలదు, ప్రజలను మభ్యపెట్టగలదు. అంత్యక్రీస్తుకు సాటి అయినా, దీటైనా సహాయకుడు. 1 మృగం రాజకీయ అంత్యక్రీస్తు, 2 మృగం మత సంబంధి అయిన అంత్యక్రీస్తు. ఈ మృగద్వయం ఇద్దరూ అంత్యక్రీస్తులే. 2 వ్యక్తులు, 2 మృగాలు, ఇద్దరూ అంత్యక్రీస్తులే అని చెప్పబడింది. ఒకరికొకరు తోడు. సరే, ఇప్పుడు సముద్రములో నుండి వచ్చిన ఈ వన్యమృగాన్ని చూడండి. ఇతడు రాజకీయాధికారము గల వ్యక్తి, క్రూరమృగం. దానికి 10 కొమ్ములు, 7 తలలు. దాని కొమ్ముల మీద 10 కిరీటాలు. దాని తలమీద దేవదూషణకరమైన పేర్లు రాసి ఉన్నాయి. సముద్రములో నుండి ఈ మృగాన్ని బయటికి తెచ్చింది సైతానే. సముద్రం లోకజాతులన్నిటికీ సంకేతం. మానవ సముద్రమిది. ఆ సముద్రానికి శాంతి లేదు, విశ్రాంతి లేదు. ఇదెక్కడి ఆకారం? ఈ మృగాన్ని నడిపించేవాడు సైతాను. 1 మృగం ప్రాచీన రోమక సామ్రాజ్యానికి ప్రతినిధి. రోమక సామ్రాజ్యం ముక్కలైపోయింది. మళ్లీ సంఘటితపరిచింది ఈ మృగం. దేవుడు ఈ కొంచెం కాలం రంగస్థలాన్ని సైతానుకు విడిచిపెట్టాడు. ఏం చేస్తావో చెయ్యి అంటూ అంతా సైతానుకు వదిలిపెట్టి చూస్తున్నాడు దేవుడు. ఈ మృగము దానియేలు గ్రంథమందలి 4వ మృగం వంటిది. దానియేలు 7వ అధ్యాయంలో ఈ మృగము పేర్కొనబడింది. రోమక సామ్రాజ్య ప్రవచనం ఆ మృగంలో కనిపించింది. చిన్న కొమ్ము వచ్చి దాన్ని హతమారుస్తుంది. 4వ మృగం కొంతకాలం చెలరేగింది. దాని 7 తలల్లో ఒక తలలో నుండి 10 కొమ్ములు వచ్చాయి. వాటిలో చిన్న కొమ్ము. ఈ కొమ్ము మిగతా 3 కొమ్ములను కలుపుకొని మొత్తం 3 మిగతా 7 కొమ్ములను లోబరుచుకుంటాయి. యోహాను ఈ ప్రవచనాలు చెప్పే కాలం నాటికే దానియేలు ప్రవచనాలు చాలా వరకు నెరవేరాయి. మొదటి 3 మృగాలు బబులోను సింహం, మాదీయ పారసీకం ఎలుగుబంటి, గ్రీకు మాసిదోనియా చిరతపులి. ఈ ప్రవచనాలు అప్పటికే నెరవేరాయి. దానియేలు ప్రవచనాలు చెప్పాడు, యోహాను కాలానికి అవి నెరవేరాయి. ఇప్పుడు యోహాను 4వ మృగ ప్రవచనం చెబుతున్నాడు. ఇదే చిన్న కొమ్ము ప్రవచనం. 4వ మృగం రోమక సామ్రాజ్యం. అదే కాలంలో యోహాను జీవించాడు. డొమిషియను అనే రోమా చక్రవర్తి పద్మాసు ద్వీపంలో యోహానును నిర్బంధంలో ఉంచాడు. ఈ రోమక సామ్రాజ్యం రానురాను బలహీనం కాసాగింది. యోహాను ఇది స్వయంగా చూడగలడు. కాని దానియేలుకు ఈ భవిష్యత్తు తెలియదు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయములోని చిన్న కొమ్ము అనగా రోమా సామ్రాజ్యం కాలంలో యోహాను ఉన్నాడు. ఈ చిన్న కొమ్మే వన్యమృగమై మనకు ప్రకటన గ్రంథంలో కనిపిస్తున్నది. యోహాను ప్రవచనంలో పునరుద్ధరించబడిన రోమా సామ్రాజ్యాన్ని ఏలే మృగమే ఆ చిన్న కొమ్ము. దానియేలు 7వ అధ్యాయంలోని చిన్న కొమ్ము, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలోని మృగం, ఈ రెండూ ఒక్కటే. ఈ వాక్య భాగం మీకు అర్థం కావాలంటే దానియేలు 7వ అధ్యాయం ముందుగా మీరు అర్థం చేసుకొని ఉండాలి. ఈ వన్యమృగాలు రెండూ ఒకటే. యోహాను ప్రవచనంలోని రోమక సామ్రాజ్యానికి ఏలిక ఈ వన్యమృగమే పాపపురుషుడు. ఇతడే చిట్ట చివరి ప్రపంచ నియంత. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనం ఇదే వాస్తవాన్ని ధృవపరుస్తోంది. బుద్ధిగలవాడు, మృగము యొక్క సంఖ్యను లెక్కించనీయండి. అది ఒక మనుష్యుని సంఖ్యే. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. ప్రపంచ నియంత అయిన మానవుణ్ణి గురించి ఇప్పుడు మనమెన్నో సంగతులు తెలుసుకుంటాము. ఐరోపానంతా ఒకటి చెయ్యాలని ప్రయత్నించిన వారెందరో చరిత్ర గర్భంలో కలిసిపోయారు. అది సాధ్యం కాలేదు. నెపోలియను, హిట్లరు ఆ కోవకు చెందినవారే. మహాశ్రమల కాలంలోనే ఆ నియంత బయలుదేరతాడు అని ప్రవచనం. ప్రవచనం నెరవేర్పు దేవుని నిర్ణీత కాలంలోనే జరుగుతుంది. సైతానే అట్టి నియంతలను లేపుతాడు. 10 కొమ్ములు, 10 కిరీటాలు గల మృగం. రోమక సామ్రాజ్యం మహాశ్రమల కాలంలో 10 భాగాలై ఉంది. 10 కొమ్ములు అంటే 10 మంది రాజులు. ఈ 10 మంది రాజులు 10 రాజ్యాలను పరిపాలిస్తారు. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం, నీవు చూచిన 10 కొమ్ములు 10 మంది రాజులు. వారిది వరకు రాజ్యమును పొందలేదు. కాని ఒక ఘడియ క్రూరమృగముతో కూడా రాజుల వలె అధికారము పొందుతారు. చిన్న కొమ్ము 3 పాలకులను అణగదొక్కి అధికారములోకి వస్తుంది. ఆ తరువాత మిగతా 7 కూడా జయించి ప్రపంచ నియంత అవుతుంది. ఈ 7 తలలు ఏవో గుర్తించడం కష్టమే. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో ఇవి పేర్కొనబడినవి. ఆ 7 తలలు 7 కొండలు. 7 రాజులు కలరు. 5 కూలిపోయారు. 1 కడమవాడు ఇంకా రాలేదు. వచ్చినప్పుడు అతడు కొంచెము కాలము ఉండాలి. ఈ 7 తలలు దేవదూషణ చేస్తాయి. దేవదూషణ అంటే దేవునితో తాము సమానమే అని విర్రవీగుతాయి. దేవుని స్థానాన్ని దురాక్రమణ చేస్తాయి. దేవుని నామమును ధిక్కరించడం, తిరస్కరించడం, ఇదే దైవదూషణ. రోమా పాలకులు తాము దేవునితో సమానమని చాటించుకునేవారు. రోమా ప్రభుత్వమంతటా చక్రవర్తినే దేవుడన్నంతగా పూజించేవారు. పరిసయ్యులు పరిశుద్ధాత్మను తోలనాడినందుచేత అది దైవదూషణ. ఈ మృగం రెండు విధాలా దైవదూషణ చేసింది. ఈ మృగం చిరుతపులిని పోలి ఉంది. దానికి ఎలుగుబంటి పాదాలున్నాయి. నోరేమో సింహపు నోరు. ఈ మృగానికి బలం, సింహాసనము, అధికారము ఇచ్చిందెవరు? ఘటసర్పమే. దీని ఆకారమేమిటి? ఇంత విలక్షణంగా వికృతంగా ఉంది. అపురూపమైన వింత ఆకారమిది. దానియేలు 7వ అధ్యాయంలోని పలు విధాల మృగాలు సూచించిన రాజ్యాల వివరాలు ఇక్కడ ఈ మృగానికి అన్వయిస్తాయి. దీనికి చిరుతపులి ఆకారం ఉంది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం, అటు పిమ్మట చిరుతపులిని పోలిన మరో జంతువును చూచాను. దాని వీపున పక్షి రెక్కల వంటి 4 రెక్కలున్నాయి. దానికి 4 తలలున్నాయి. దానికి ఆధిపత్యం ఇయ్యబడింది. చిరుతపులి అంటే గ్రీక్ రాజ్యం. గ్రీసు దేశం కళల్లో, శాస్త్రీయ విజ్ఞానంలో ఆరితేరింది. వేదాంతము, శిల్పకళ, వాంగ్మయం గ్రీసు సామ్రాజ్యంలో ఎంతో పెంపొందాయి. గ్రీకు భాష ఎంతో అందమైన భాష. ఈ మృగం పాదాలు ఎలుగుబంటి పాదాలు. ఇది దానియేలు చూచిన 2వ మృగం ఎలుగుబంటి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం, 2వ జంతువు ఎలుగుబంటిని పోలినది. అది ఒక పార్శ్వము మీద పండుకొని తన నోట పండ్ల మధ్య 3 ప్రక్కటెముకలను పట్టుకొన్నది. కొందరు దానితో, "లే, విస్తారముగా మాంసము భక్షించు" అని చెప్పారు. ఇది మాదీయ పారసీక రాజ్యం. ఈ రాజ్యానికి ఎంతో ఐశ్వర్యమున్నది. అన్యరాజుల వైభవానికి మాదీయ పారసీకం పరాకాష్ఠ. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం, దాని నోరు సింహపు నోరు. ఇది దానియేలు చూచిన మొదటి మృగం. మొదటిది సింహమును పోలినది. గాని దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలున్నాయి. నేను చూస్తూ ఉండగా దాని రెక్కలు తీయబడినవి గనుక మనుష్యుని వలె అది పాదములు పెట్టుకొని నేలపైన నిలువబడింది. మానవ మనస్సు వంటి మనస్సు దానికి ఇయ్యబడింది. శ్రోతలు, ఇదే బబులోను సామ్రాజ్యం. నెబుకద్నెజరు చండశాసనుడు. తన రాజ్యంలోని జ్ఞానులందరినీ సంహరించడానికి శాసనం చేశాడు. 3 హీబ్రూ యువకులను అగ్నిగుండంలో పడద్రోయించాడు. స్వప్న ప్రతిమ యొక్క తల బంగారం. అదే బబులోను రాజ్యశక్తి. అతనికి ఎదురు లేదు. ప్రతిమ పాదాల వేళ్లు 10, అందులో 1 అంత్యక్రీస్తు. అయినా వీడు బబులోనును మించి రెచ్చిపోతాడు. సైతానే ఈ అంత్యక్రీస్తును తెచ్చి నిలువబెడతాడు. వీడే సైతాను రూపుకట్టిన చండ ప్రచండు. లూకాసువార్త 22వ అధ్యాయం 3వ వచనంలో ప్రభు, "మీలో ఒకడు సైతాను" అని ఇస్కరియోతు యూదాను గురించి అన్నాడు. అలాగే ఈ అంత్యక్రీస్తు సైతానే అన్నంతగా చెలరేగుతాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 23వ వచనంలో ప్రభువు పేతురును చూచి, "సైతానా, వెనక్కుపో, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు" అన్నాడు. అంటే సైతానే పేతురు చేత ఆ మాట పలికించాడు. "ప్రభువా, సిలువ నీకు దూరమగునుగాక" అన్నాడు. 2 తెస్సలోనికి పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాల్లో పౌలు ఏమన్నాడు? "నశిస్తున్నవారు తాము రక్షించబడడానికి సత్య విషయమైన ప్రేమను అవలంబించలేదు గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతో, నానావిధములైన సూచక క్రియలతో, మహత్కార్యములతో, దుర్నీతిని పుట్టించే సమస్త మోసముతో, నశిస్తున్న వారిలో సైతాను కనపరచే బలాన్ని అనుసరించి ఉంటుంది." సరే, ఈ మృగాన్ని మరోసారి చూడండి. దాని తలలలో ఒకదానికి చావుదెబ్బ తగిలినట్లయింది. అయితే ఆ చావుదెబ్బ మానిపోయింది. గనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుతూ ఆశ్చర్యపడుతున్నారు. ఇదేమి విచిత్రం! దీని వివరణ వచ్చే పాఠంలో వినండి. ప్రభువు రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి కృప, సృష్టికర్త తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహవాసము నిత్యత్వము పర్యంతము మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.
భక్త యోహాన్.